ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుందాం, ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, మహిమ కలిగిన రాజా, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. మీరు నిత్య దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. సర్వశక్తి గల దేవుడు అని ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మా అందరి ప్రభు అని మీ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నా. అయా నువ్వు చూచుచున్న దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నా. మిమ్మల్ని సర్వోన్నతుడు అని, అయా సృష్టికర్తవని మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిజముగా మిమ్మల్ని ఎరగడానికి, లోతుగా అర్థం చేసుకోవడానికి, మీ గుణ లక్షణాలను మీరు అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన అయా పాలు కంటే, తేను కంటే, వెండి బంగారాల కంటే విలువైన నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆత్మదేవ మా మధ్యకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు నాతో, మాతో మీరు మాట్లాడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తూ ఉన్న హైదరాబాద్ సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 9-10 తేదీలు మీ సన్నిధిలో ప్రతిష్ఠించిన దినాలు, వారికి గొప్ప నెమ్మది ఇవ్వండి, మాకును అనుకూలతంతో ఇచ్చేయండి. 2 దినాలు లోకాన్ని మర్చిపోయి సహవాసంతో గడపడానికి సహాయం చేయండి. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. వచ్చిన వారిని బలపరచండి, రావలసిన వారి విషయంలో మీరు కనికరపడండి. నిలబడుతున్న నన్ను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి మీరు మాట్లాడండి, మీరు మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మధ్యాహ్నం ప్రభువా స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్ లో సాయంత్రం మీరు మాకు ఇస్తున్న 157వ ఆయా ఉత్తరాంధ్ర 11 బెడ్ సహవాస యొక్క ప్రతిష్ట ఆరాధనలోను ప్రభువా మీ కృప కొరకు వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని పేర్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకే దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకోవడానికి ఆయన గుణ లక్షణాలు వేరువేరుగా లేఖనాలు కనబడతా ఉన్నాయి. లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన ఆయన పేరు ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు, మనందరికీ చాలిన దేవుడు అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే ఈరోజు మనం ధ్యానం చేసే ఆయన నామధేయం ఎల్ ఒలాం, ఎల్ ఒలాం అన్న పేరును మనం స్టడీ చేయబోతా ఉన్నాం. ఓఎల్ఏఎం, ఈఎల్ ఓఎల్ఏఎం, ఎల్ ఒలాం. చదివిన వాక్య భాగంలో అబ్రహాము, పితృడైన అబ్రహాముకు దేవుడు అలాగే ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 21వ అధ్యాయము 33వ వచనంలో నిత్య దేవుడైన యెహోవా, నిత్య దేవుడైన యెహోవా, ఎల్ ఒలాం మూల భాషలో. ఇంగ్లీష్లో దీన్ని ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆర్ గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యుడు, నిత్య దేవుడు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆయన మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో మూసిపోయేవాడు కాదు. దేవుణ్ణి ఎవరు చేశారు అన్న ప్రశ్న చిన్నపిల్లల ప్రశ్న అయితే, దానికి బైబిల్ చెప్పే సమాధానం, ఆయన స్వయంభవుడు, ఆయన్ని ఎవరు చేయరు, ఎవరి ద్వారా ఆయన రాలేదు. కోడు ముందా, గుడ్డు ముందా, విత్తు ముందా, చెట్టు ముందా, తల్లి ముందా, ఒకవేళ ఇట్లా ప్రశ్న మనం అడిగితే బైబిల్ చెప్పే చాలా స్పష్టమైన సమాధానం ఆది కాండం, దేవుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే చేశాడు. ముందు చెట్టుని చేశాడు, విత్తనాన్ని చేయలేదు, తర్వాత విత్తనం వచ్చింది. ముందు కోడిని చేశాడు, తర్వాత గుడ్డు వచ్చింది. ప్రతిదానికి ఆరంభం ఆయనే, కాలానికి కూడా ఆరంభం ఆయనే. ఏ దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాము, పాటల ద్వారా స్తుతిస్తున్నాము, ఆయన సన్నిధిలోకి వచ్చాము, ఆయన ఎవర్లాస్టింగ్ గాడ్, నిత్యుడవు దేవుడు, ఎల్ ఒలాం అన్న ఈ పేరు అర్థం చేసుకోవడం ద్వారా నిజంగా చాలా ప్రోత్సహించబడతాం. ఆయన గుణలక్షణాలు మనకు అర్థమవుతాయి, కాబట్టి అబ్రహాము ఆయన్ని ఇట్లా ఆరాధిస్తున్నాడు. నిత్యుడైన నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను, నిత్యుడు, నిత్యత్వము అన్న మాట దగ్గర ఎంతకాలం ఆయన నాతో ఉంటాడు, ఎంతకాలం నాకు తోడుగా ఉంటాడు, భూమి మీద ఎవరు తోడు, ఎవరికి ఎంతకాలం ఉంటుంది, అందరూ ఏదో ఒకటి ఆయనకు వచ్చేసరికి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, లేదా మనం అన్నా పోతాం. ఎవరు మనతో కలిసి పుట్టారు, ఎవరు మనతో కలిసి వస్తున్నారు, మనతో చివరి దాకా ఉంటారంటే నోబడి, ఎవరు ఉండలేరు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు నాకు ఎట్లా ప్రత్యక్షమవుతున్నాడంటే, నేను నిత్య దేవుడును, అమ్మ కడుపులో పిండముగా గర్భంలో ఉండగానే ఆయన మనం చూస్తున్నాడు, ముదిము వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు, మరణం ఆవలి కూడా ఆయన మనతో, ఆయన మనల్ని ఆహ్వానిస్తున్న నిత్య దేవుడు. మనకి దేవునికి ఈ ప్రధానమైన వ్యత్యాసం అర్థం కావాలి, ఇది అర్థమైతే మాత్రం ఇంకా మనం ఆయన యందు ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం, ఆయన్ని స్తుతించగలుగుతాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగాంతమును సృజించిన యెహోవా నిత్యుడవు దేవుడు. భూదిగాంతమును సృజించిన యెహోవా నిత్యుడవు దేవుడు, ఆయన సొమ్ముసెల్లడు అలయడు, ఈ మాట ఎంత మనకి పురుకొల్పునిస్తుందంటే, మనం అలసిపోయినట్టుగా అలసిపోయేవాడు కాదు. 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని దేవుడు విశ్రమించాడు అంటే అలసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళాడని కాదు, పని నుంచి విశ్రాంతి ఎడబాటు తీసుకున్నాడు, అయిపోయింది పని. పిల్లరా, దేవుని జ్ఞానం ఎండైపోయేది కాదు, దేవుని శక్తి ఎండైపోయేది కాదు. నిత్యుడు ఆయన అలసిపోయేవాడు కాదు. తర్వాత ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం, ఆయన జ్ఞానం కూడా ఎండయ్యేది కాదు. ఆయన భూదిగాంతాన్ని సృజించాడు, భూమి ఆకాశాన్ని సృజించాడు, ఈ సర్వసృష్టిని చేసి అలసిపోయినవాడు కాదు, ఆయన చేత చేయబడ్డ భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలన్నా గతించిపోతాయి కానీ ఆయన గతింపనే గతింపుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 11. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశంలో రవులు కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించను. ఆయన చేశాడు, భూమి దిగాంతములను సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన చేసిన భూమి కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉంది, సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉన్నాడు అన్నది మనం సైన్స్ చదువుతున్న మాట. ఈ భూమి ఆకాశాలు ఆయన రాకడతో అంతమైపోతాయి, ఇవి ఎండ్ అయిపోతాయి, ఆయన ఎండ్ అవ్వదు. ఆయన తిరిగి మరలా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఇస్తాడు. భూమి ఆకాశం గతించిన గాని నా మాటలు గతించవు అన్న దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం లోకంలో దేవీ దేవతలుగా చాలా మంది పిలువబడతా ఉన్నా, దేవీ దేవతలుగా చాలా మంది పిలువబడతా ఉన్నా, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన నిత్యుడు, ఎటర్నల్ గాడ్, ఎటర్నల్ గాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగాను. ఆయన అన్నిటికీ తండ్రి. హీఈస్ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఆర్ క్రియేషన్. ఆయనలో నుంచి సృష్టి వచ్చింది, ఆయన అన్నిటికీ తండ్రి, ఆయన నుంచి సమస్తం కలిగాయి. ఆయన ఎక్కడి నుంచి రాలేదు, ప్రతీదీ ఆయనలో నుంచే వచ్చింది, ప్రతీది ఆయనలోంచే వచ్చింది. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. మనం భూమి మీద ఉండేవారం కాము, భూలోకం కూడా ఉండేది కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు ఉండేవి కావు, కానీ ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఉండేవాడు. అన్చేంజింగ్ గాడ్, ఎటర్నల్ గాడ్. ఈ మాటలు మనకు అర్థం కావాలి, ఎంత గొప్ప దేవుడు మనకు అర్థం కావాలి. చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు, దేవుడు మన అవసరతలో జ్ఞాపకం వస్తున్నాడు, దేవుడు మన ఇబ్బందుల్లో జ్ఞాపకం వస్తున్నాడు, దేవుడు మన కష్టాల్లో జ్ఞాపకం వస్తున్నాడు. మిగతా సమయాల్లో ఆయన ఎందుకో మనకి అవసరం లేదు, అక్కర్లేదు అనిపిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, నేను చాలాసార్లు ఈ విషయంలోనే ఎందుకో గద్దించి పడతా ఉంటాను. డబ్బు కోసం 15 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాడు, డబ్బు కోసం రోజుకి 8 గంటలు కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బు కోసం చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు, డబ్బు కోసం పడిగాపులు చేస్తున్నారు, ఏం చేయమన్నా చేస్తున్నారు. ఎవడో అన్నాడు, పైసామే పరమాత్మ హే అని. డబ్బులో దేవుడు ఉన్నాడు. ఏంది డబ్బులో ఉన్న దేవుడు అంటే, అవును డబ్బు వల్ల చాలా పనులు అవుతాయి, మేలు కలుగుతుంది, అది మనకు తెలుసు. కానీ దేవుడు డబ్బు కంటే చాలా ఉన్నతమైన వాడు, ఆస్తుల కంటే చాలా ఉన్నతమైన వాడు, నీ ప్రాణం కంటే చాలా ఉన్నతమైన వాడు. ఆయన్ని డబ్బిచ్చి కొనలేము, దేన్ని ఆయనతో సమానం చేయలేము, ఆయన స్థాయిలో ఎవరిని పెట్టకూడదు, ఆయన ఏ స్థాయికి దిగజార్చి చూడకూడదు. ఎవరినైనా వదిలేసుకోగాని ఆయన వదులుకోకూడదు. ఆయన అన్నిటికంటే అమూల్యమైన వాడు, ఆయన నిత్యుడు, ఆది అంతా లేని దేవుడు, ఆది అంతా లేని దేవుడు. కీర్తన గ్రంథము 9వ కీర్తనలో ఆయన గురించి మోషే భక్తుని యొక్క అవగాహన, ఎంత అద్భుతమైన అవగాహనతో మాట్లాడతాడో. కీర్తన గ్రంథము 9వ కీర్తన మొదటి వచనం, 9వ కీర్తన మొదటి వచనం, ప్రభువ తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరాల నుండి, తరం వెంబడి తరం గతించిపోతున్నాయి. మన తాతల తరం, తండ్రుల తరం, మన తరం, మన పిల్లల తరం, ఇవన్నీ తరాలకు ఎందుకు లెక్క పెట్టామంటే వెర్ ఈజ్ ఎండ్. తరతరాల నుండి నీవే మాకు నివాస స్థలం, కానీ నో ఎండ్ ఫర్ గాడ్. ఆయనకి అంతం లేదు, అంతం లేదు. ప్రతి తరానికి ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మనకున్నాయి. గతం మనకుంది, వర్తమానం మనకుంది, భవిష్యత్ మనకుంది. దేవుడికి భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు. ఎల్లప్పుడూ వర్తమానంలో ఉండే దేవుడు ఆయన, వర్తమానంలో ఉండే దేవుడు ఆయన, వర్తమానంలో ఉండే దేవుడు. కాబట్టి రెండో మాట, పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపుక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు, యుగ యుగములు నీవే దేవుడు. ప్రతి యుగములో ఉండే దేవుడు, తరతరాలు ఉండే దేవుడు, తరతరాలు ఉండే దేవుడు. మూడవ చిన్నంలో, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, మనుషులు మంటిలో కలిసిపోతున్నారు. నరులార తిరిగి రన్ను నువ్వు సెలవిచ్చుచున్నావు, మరణం ఆవలు కూడా ఆయన ఉన్నాడు, మనం చేర్చుకుంటున్నాడు. నాలుగు, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఆయనకి ఒక్క దినంతో సమానం. నిన్న నిన్న 1000 సంవత్సరాలు ఆయనకి, ఆయన నిత్యత్వానికి, ఆయన ఆయుష్కాలంతో పోలిస్తే 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానము అన్నమాట, ఒక దినముతో సమానము అన్నమాట. కాబట్టి పిల్లరా, దేవుడు దేవుడు నేను అంటాను ఈ మాట. ఎందుకు మనం ప్రైవేట్ ఉద్యోగం వద్దు, పర్మనెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటామంటే, ప్రైవేట్ ఉద్యోగానికి గ్యారంటీ లేదు, గవర్నమెంట్ ఉద్యోగానికి గ్యారంటీ ఉంది, సెక్యూరిటీ ఉంది. అబద్ధం, మోసం. గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా గ్యారంటీ లేదు, దేర్ ఈజ్ రిటైర్మెంట్, ముగింపు ఉంది, పదవి విరమణ ఉంది. ప్రైవేట్ ఉద్యోగానికి గ్యారంటీ లేదు, గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా గ్యారంటీ లేదు, మన జీవితానికి కూడా గ్యారంటీ లేదు. రిటైర్మెంట్ అయ్యేదాకా బ్రతుకుతా ఉన్న గ్యారంటీ లేదు. కానీ దేవుణ్ణిలో మనకి ఇవ్వబడ్డ వాగ్దానాలు మాత్రము, ఎన్ని వాగ్దానాలు ఉన్నావో అవన్నీ అవును, ఆమెన్, గ్యారంటీడ్ ప్రామిసెస్. కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయన ప్రతి తరంలో ఉంటాడు, ప్రతి యుగంలో ఉంటాడు. అన్ని తరాలకు ఆయనే దేవుడు, అన్ని యుగాలకు ఆయనే దేవుడు, అన్ని యుగాలకు ఆయనే దేవుడు. ఆయన నిత్యము ఉండే దేవుడు, ఆయన మనకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన దేవుడు. మనకి గ్యారంటీ ఆయన ఒక్కడే ఇస్తున్నాడు. అదొక్కటి నేను బలంగా మీ హృదయంలో నాటబడాలన్నది నా ప్రార్థన. ఆయన నిత్యము ఉండే దేవుడు. సరే, నేను అలాగే ఉంటాను, నా నిత్యత్వాన్ని మీకు ఇవ్వను అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆయన మనకి ఆ నిత్యత్వాన్ని వాగ్దానం చేశాడు. ఇది ఎంత గొప్ప సంగతో. ఆయన అనిత్యత్వాన్ని మనకు వాగ్దానం చేశాడు. గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న మాట దగ్గర, దేర్ ఈజ్ ఎటర్నిటీ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి నిత్యత్వం వాగ్దానం చేశాడు. ఇది ఎంత గొప్ప మాట. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. ఆయన నిత్యుడు అన్న మాట దగ్గర ఎల్ ఒలాం అన్న ఈ పేరు, గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న ఈ పేరు మనకి చాలా పురుకొల్పునిచ్చేది. ప్రతి తరానికి దేవుడు, ప్రతి యుగానికి దేవుడు, తరతరాలు యుగ యుగాలు ఉండి దేవుడు ఆయన. కీర్తన గ్రంథము 93వ కీర్తన 2వ వచనాన్ని చదివితే, కీర్తన గ్రంథము 93వ కీర్తన 2వ వచనాన్ని చదివితే, మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, రాజ్యము చేయుచున్నాడు. 2వ వచనంలో పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఆయన సదాకాలం ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు. ఆయన సావర్నిటీ షేక్ అవ్వదు, ఆయన పరిపాలన ఆగిపోదు, ఆయన సింహాసనం తొలగిపోదు. ఎన్నటికీ పదవి విచ్ఛిన్నుడు కాడు, ఎన్నటికీ పవర్ లేనివాడైపోడు. ఆయన రుద్ధుడు కాడు, ఆయన రుద్ధుడు కాడు, బలహీనుడు కాదు. వయసు వచ్చింది కాబట్టి సింహాసనాన్ని కొడుక్కోవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన సింహాసనం సదాకాలం ఉండేది, ఆయన సింహాసనము సదాకాలము, ఆయన సింహాసనము ఆది నుండి పూర్వకాలం నుంచి స్థిరమైపోయింది. ఆయన నిత్య రాజు, నిత్యము పరిపాలన చేసే రాజు అన్నమాట. ఆయన అధికారం మనకు అర్థం కావాలి, ఆయనలో ఉన్న గ్యారంటీ మనకు అర్థం కావాలి, భరోసా మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, 26:4 చదివితే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. నిత్యాశ్రయ దుర్గము ఆయన మనకి ఆయన మీద ఆనుకోవడానికి, ఆధారపడడానికి. దుర్గము అన్న మాటేనంటే మనకు ఒక ఆశ్రయ దుర్గం అంటే దాక్కునే చోటు. ఆశ్రయపురాల కోసం లేఖన భాగంలో చదివాం కదా, ఆశ్రయపురాలు తలదాచుకోవడానికి, శత్రు నుంచి కాపాడుకోవడానికి, వాతావరణ మార్పు నుంచి కాపాడుకోవడానికి మనకు ఒక ఆశ్రయం కావాలి, ఇల్లు కావాలి, గుడారం కావాలి. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన నిత్యాశ్రయ దుర్గము, నువ్వు దాక్కోవడానికి, ఆధారం చేసుకోవడానికి ఆయన నిత్యము ఉండే దుర్గము, నిత్యాశ్రయ దుర్గము. దాన్ని రెండో మాటలు అన్నాడు, యుగ యుగాలను నమ్ముకో, యుగ యుగాలు యెహోవాను నమ్ముకునుడి. ప్రతి యుగానికి, ప్రతి తరానికి, ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి సృష్టికి కూడా ఆయన నిత్యాశ్రయ దుర్గము. మన 91వ కీర్తనలో కూడా ఆ మాట మనం చూస్తాం, ఆయన నా దాగు చోటు, ఆయన కొండ. కాబట్టి నిత్యాశ్రయ దుర్గము. ఉదయకాలం ఉదయాన్నే లేచి ఆయన బైబిల్ పట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం, మనమేమి మూఢభక్తి చేయట్లేదు, మనమేమి మనిషిని ఆరాధించట్లేదు. మనం నమ్ముకున్నవాడు నరమాతుడు కాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో పోయేవాడు కాదు, ఆయన ముసలివాడు కాదు, ఆయనకి అంతం లేదు, ఆయనకు అంతం లేదు. యుగ యుగాల దేవుడు, తరతరాల దేవుడు, సదాకాలం ఉండే రాజు, సదాకాలము ఉండే రాజు. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. 11, మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండను, ఆకాశము కింద ఉండకుండను నశించును. కాబట్టి చాలా మంది దేవీ దేవతను చేసుకున్న వారు సృష్టికర్త కారు, వారు నిత్యము ఉండేవారు కారు, కానీ ఆయన యెహోవాయే నిజమైన దేవుడు. పదవచనంలో ఆయనే జీవము గల దేవుడు. గాడ్ ఈజ్ ట్రూ, అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. తర్వాత మాట, సదాకాలము ఆయనే రాజు. సదాకాలము రాజు ఆయన, సదాకాలం రాజు. ఎంతకాలం జీవం గల దేవుడు అంటే ఎల్లకాలం. ఆది అంతా లేని దేవుడు, ఆద్యాంతరహితుడు, అల్ఫా ఒమేగా ఆయన దేవుడు, ఎటర్నల్ కింగ్. 5 సంవత్సరాలు సీఎం పీట మీద కూర్చోవడమే గొప్ప అనుకునే మనం అల్ప సంతోషం, చాలా చిన్న అవగాహనతో ఉన్నాం, చాలా చిన్న అవగాహనతో ఉన్నాం. ఆయన నిత్యము ఉండే రాజు, సదాకాలం ఆయనే రాజు, ఆయన నిత్యమైన నిజమైన జీవము గల దేవుడు. 102వ కీర్తన 25వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, 102వ కీర్తన 25వ వచనంలో ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రం వలె పాతగిరను, ఒకడు అంగవస్త్రాన్ని తీసివేసినట్టు నీ వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరాలకు అంతం లేదు. స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. భూమి కాలం అంతా 100,000 సంవత్సరాలు, సూర్యుని కాలం అంతా 100,000 సంవత్సరాలు అంటున్నాం. కానీ వాక్యం అంటుంది అవి నశించును గాని ఆయన నిలిచి ఉండే దేవుడు, వాటిని చేసింది ఆయనే, వాటిని తీసేసేది కూడా ఆయనే. కానీ 27లో ఆయన మాత్రం యాకరీతిగా ఉండే దేవుడు, ఆయన సంవత్సరాలకు అంతమే లేదు, ఆయన సంవత్సరాలకు అంతమే లేదు. ఈ క్రియేషన్ చాలా సార్లు ఈ మాట వాడుతూ ఉన్నారు, ఏదైనా సృష్టిలు దేవుడు చేసిన కార్యాన్ని చూడడం ఎవరు చేశారంటే నేచర్ చేసింది, ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి మనుషులకు సీజనల్ ఫ్రూట్స్ ఇస్తా ఉంది, ప్రకృతి మనుషులకి జబ్బులు పోవడానికి మూలికలు ఇస్తా ఉంది, ప్రకృతి మనిషి కొరకు చాలా మేలు చేస్తా ఉంది, ఇవన్నీ నేచర్ ఇస్తా ఉంది. వినండి వినండి, నేచర్ ఆల్సో విల్ బి ఎండెడ్. ఈ ప్రకృతి కూడా అంతమైపోద్ది, భూమి ఆకాశ లయమైపోతాయి, కాలిపోతాయి, ఆయనలో ప్రారంభమయ్యి ఆయనలో ముగిసిపోతాయి. కానీ ఆయన ఈ నేచర్ భూమి ఆకాశాల కంటే ముందున్నవాడు, ఇవి గతించినా గతించినవాడు, వీటి నూతన పరిచి నూతన సృష్టిని, నూతన భూమిని, నూతన ఆకాశాన్ని మనకి వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగే మాట, శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు. ఈ మాటలు మనల్ని పురుకొల్పాలి, ఈ మాటలు మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ఈ మాటలు మనకు ధైర్యం పుట్టించాలి. దేవుని సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో గడపటం, ఆయన మీద ఆనుకోవటం, ఆయనకి భక్తి చేయటం, ఇవేవి కూడా వృధా కాదు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవట్లేదు, ఆయనకు దూరంగా ఉండి ఎంతకాలం టైం వేస్ట్ చేసుకున్నాము, ఆయన విలువ ఏంటో మనకు అర్థం కాక మన సమయాన్ని పాడు చేసుకున్నాము. ఇప్పుడు బండి ట్రాక్లోకి వచ్చింది, మనకి గొప్ప దేవుడు దొరికాడు, నిత్య దేవుడు దొరికాడు, శాశ్వతుడైన దేవుడు దొరికాడు. అంతం లేని ఆయన రాజ్యంలోకి మనం సభ్యులమయ్యాము, ఆయనకి మనం పిల్లలమయ్యాము, ఆయన కలుసుకోబోతున్నాము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు మనకి ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తాయో. కాబట్టి ద్వితీయోపదేశ కాండం 33:27లో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును, నీ క్రింద ఉండును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసము, నిత్యముగా ఉండే ఆ దేవుని యొక్క బాహువులు నీకు తోడుగా ఉన్నాయి, నీకు తోడుగా ఉన్నాయి అని ఇశ్రాయేలుకు చెప్పాడు. వాస్తవానికి ఆయన మీద ఆనుకున్నప్పుడు వాళ్ళ ముందు నిలబడడానికి ఏ రాజుకి ఏ రాజ్యానికి ధైర్యం చాలేదు. ఆ మాట కింద అంటాడు, ఆయన్ని ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. కాబట్టి ఆయన ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడి ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఈ మాటలు అంత పురుకొల్పుగా ఉన్నాయి. ఆయన శాశ్వతుడు, ఆయన నిత్యము ఉండి దేవుడు, మారని దేవుడు, తరిగిపోని దేవుడు. పిల్లరా, అర్థం చేసుకుందాం. ఎల్ ఒలాం అన్న ఈ పేరు, గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న సత్యం, నిత్య దేవుడు అన్న ఈ లేఖన సత్యం మనకేమర్థం అవుతుందంటే, ఆయనకి టైం బౌండ్ లేదు. రెండు, ఆయన ప్రతి తరాల్లో ఒకలాగే ఉంటాడు. ఈ మాట నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది. రిసెర్చ్ పరిచయంలో ఈ మాటనే నేను బలంగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఆయన మనకో దేవుడు. అబ్రహాముకే ఆయన దేవుడిగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఏమైనా ఆయన చిన్నోడైపోయాడా? ఆయన శక్తి ఏమైనా తగ్గిపోయిందా? ఏమైనా అలసిపోయాడా? ఏ సమసిల్లిపోతాడా? ఆ తరంలో అంత గొప్పగా ఉన్న దేవుడు ఏమీ మన తరంలో ఎందుకు ఉండడు? మన తరంలో కూడా అంతే ఆయన. మన తరంలో ఏమీ మారిపోలేదు. కానీ తేడా ఏంటంటే, మనం ఆయన్ని ఈ తరానికి కూడా చాలని దేవుడు, ప్రతి తరానికి చాలని దేవుడు, మారని దేవుడు, తరతరాలకి దేవుడు అని మనం అర్థం చేసుకోవట్లా అంతే తేడా. పితరుల జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు వాళ్ళ పిల్లల జీవితాల్లో చేయలేదా? చేశాడు. అబ్రహాంకినా దేవుడా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు దేవుడు కాదా? ఇస్సాకు కుమారుడు యాకోబుకు దేవుడు కాదా? ఎందుకు ఆయన నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పి మూడు తరాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, మూడు తరాలలో ఏకరీతిగా ఉన్న దేవుడు, ఏ తరానికైనా చాలని దేవుడు. మరి మన తరానికో? అవును, మన తరంలో కూడా మనకి కూడా చాలని దేవుడు. మోషేకి తోడుగా ఉన్న దేవుడే యెహోషువకు తోడుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడే కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాడు. తేడా ఏంటంటే, మనం అలాంటి అవగాహనతోటి ఆయన మీద ఆనుకోవడానికి బదులు ఆయన్ని మనం తక్కువగా చూస్తున్నాము, తక్కువగా అర్థం చేసుకుంటున్నాము. ఆయన మీద ఆనుకోవలసినంతగా ఆనుకోవట్లేదు, ఆధారపడడం లేదు. అర్థం చేసుకుందాం. కానీ ఏ తరానికైనా ఆయన చాలని దేవుడు అన్నమాట, ఏ కాలానికైనా ఆయన చాలని దేవుడు అన్నమాట మనల్ని ప్రోత్సహించాడు. అయితే ప్రధానంగా నిత్య దేవుడు అన్న మాట మనల్ని పురుకొల్పుతా ఉన్నా. మనకి ఆయన వల్ల వచ్చే లాభం ఏంటంటే, నేను చాలా సార్లు ఈ మాట మనల్ని పురుకొల్పాలి. ఆయన ఆదికాండంలో మనల్ని చేద్దామనుకున్నప్పుడు, ఆదికాండం మొదటి 27వ వచనంలో, మన స్వరూపమందు మన పొలుకు చొప్పున నరులను చూయదును అన్నాడు. ఆయన స్వరూపం ఏంటి? ఆయన పోలికేంటి? అటర్నిటీ, నిత్యుడు. ఆయన పోలుకు చొప్పున ఆయన స్వరూపమందు మనం చేయబడ్డప్పుడు ఎలా చేయబడ్డామంటే, నిత్యము జీవించేవారిగా చేయబడ్డాం. అలాగే చేయబడ్డాం. మరణం లేదు, ముగింపు లేదు, వృద్ధాప్యం లేదు, ఆదాముకు బాల్యం లేదు, ఆదాముకు వృద్ధాప్యం ఉండేది కూడా కాదు. ఆయనతో ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన దీవెను పొందినప్పుడు దాన్ని కోల్పోయాం. దాన్ని కోల్పోయాం ఏమైంది? దేహానికి ముగింపు వచ్చింది. దేహానికి ముగింపు వచ్చింది. కానీ మరలా మనం ఈరోజు లిమిటెడ్ లైఫ్ స్పాన్ అనుభవిస్తా ఉన్నాం. కొంతకాలమే మనం భూమి మీద ఉంటున్నాం, కొంతకాలమే మనం భూమి మీద ఉంటున్నాం. మహిమను కోల్పోయాం, నిత్యత్వాన్ని కోల్పోయాం, నిత్య జీవాన్ని కోల్పోయాం, నిత్య జీవాన్ని కోల్పోయాం. యేసుక్రీస్తు ప్రభునందు మనం పొందుకునే లాభాలన్నిటికంటే గొప్ప లాభం ఏంటంటే రక్షణ. రక్షించబడితే ఏమవుతారు? నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. యోహాను 3:16 ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు నిత్య జీవం పొందినట్లు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మానవుడిగా వచ్చాడు. ఎంతకాలం బ్రతికాడు? 33 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా చనిపోయాడు? చనిపోలా, ఆయన్ని సిలువకు కొట్టి చంపారు, సిలువ వేసి చంపారు. అయ్యో ఆయన చనిపోయాడు, ఆయన నాకేం చేస్తాడు, అవును, ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య జీవము. ఆ యేసుక్రీస్తు ప్రభునందు మన మరణం కొట్టువేయబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభునందు పోగొట్టుకున్న ఆ నిత్యత్వాన్ని తిరిగి మనం సంపాదించుకుంటున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీవితం మరణం, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి దేవుడు మన కొరకు తన కుమారుని పంపించాడు. ఆ దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. యోహాను సువార్త అంతట్లోనూ దాన్ని మనం చూస్తున్నాం. రాత్రి కూడా యోహాను సువార్త 11:10 లాజర్ని, చనిపోయిన లాజర్ని లేవనెత్తిన సందర్భంలో చూడగలిగాం. నేనే జీవం, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నేనే పునరుద్ధానం. ప్రియులారా, మీరు దయచేసి గాడ్ ఈజ్ ఎటర్నల్ అన్న సత్యం మనకు అర్థమైతే, దేవుడు మన పోలుకు చొప్పున చేశాడు అన్న విషయం మనకు అర్థమైతే, భూమి మీదే మనం నిత్యత్వాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోయాము. కానీ దేవుడు తిరిగి మరలా తన కుమారుని ద్వారా నిత్యత్వాన్ని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం కోసం మనం మాట్లాడితే యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. బైబిల్ గ్రంథం నీకు నాకు ఏం చూపిస్తుందంటే, బాబు నువ్వు పోగొట్టుకున్న నిత్యత్వానికి మార్పు మీదుగో, ఎలా జీవించాలి, ఎలా కలుసుకోవాలి దేవుణ్ణి. లేఖనాల యందు మీకు నిత్య జీవం కనబడుతుంది. పోగొట్టుకున్న ఆ నిత్యత్వాన్ని మరలా మనం పొందుకుంటాము. యోహాను సువార్త 6:27 ఆయన అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవాన్ని కలగజేయు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుషు కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. ఇందుకొరకే తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేశాడు. ఒక పూట తింటే మరో పూట కరిగిపోయే ఆహారం, ఒక రోజు వండుకుంటే రెండో రోజుకు పాచిపోయే ఆహారం, కుళ్ళిపోయే ఆహారం, 3 గంటలు మాత్రమే దాని అడంచి, అలాంటి దానికోసం ఎంత కష్టపడుతున్నావు కదా. ఇదిగో ఆయన యేసుక్రీస్తు నిత్య జీవం. ఆయన్ని భుజించు, ఆయన సంపాదించుకో, ఆయనే నీ నా జీవితానికి పరిష్కారము అన్నమాట వాక్యం చాలా బలంగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు మనం తిరిగి పోగొట్టుకున్న ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభునందు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా మనం సంపాదించుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2:7 ఆయన అంటాడు, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారికి నిత్య జీవాన్నిస్తాడు. ఏమైనా ఇవ్వచ్చు, అన్ని చిన్నవే, కానీ ఆయన నిత్యత్వాన్ని ఇస్తే అది జీవితానికి భాగ్యం. ముక్తి, మోక్షం, రక్షణ, వీటి యొక్క ఉద్దేశం ఏంటి? నిత్య జీవం. ఎప్పుడూ జీవించాలి, దేవుడితో జీవించాలి, ఎల్లకాలం జీవించాలి, అంతలేని జీవితాన్ని జీవించాలి. ఎక్కడ దొరుకుతుంది? ఆయనలోనే. అమృతం ఎక్కడ దొరుకుతుంది? ఆయనే. మరణం ఆయన దగ్గర లేదు. మరణానికి ఆయన డిక్షనరీలో చోటే లేదు. అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం అంటుంది పరలోకం నిత్యము ఉండేది, నిత్య జీవము, నరకము నిత్యము ఉండేది, నిత్య నాశనము, దేవదూతలు నిత్యము ఉండేవి, నిత్య స్థాయులుగా స్థిరపరిచాడు వాటిని. ఆత్మ నిత్యము ఉండేది, శరీరానికైతే ముగింపు వచ్చింది గాని ఆత్మకు ముగింపు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా నిత్యత్వం కొరకు బోధిస్తూ ఉంది. మధ్యలో మనం నిత్యత్వాన్ని కోల్పోయాం, మహిమను కోల్పోయాం, అక్షయతను కోల్పోయాం, జీవాన్ని కోల్పోయాం. కానీ గ్రంథం మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నవి, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకునే మార్గం. ఎలా పొందుకోవాలి? పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయేది. వృద్ధాప్యం వస్తుంది, అనారోగ్యం మీద పడుతుంది, జుట్టు నల్లబడుతుంది, మనకు అర్థమవుతుంది బండి బోరుకు వస్తుంది, ఆర్గన్స్ కంట్రోల్ తప్పుతున్నాయి, చాలా మంది గుండెపోటు వస్తుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు మన ఫోటోకి, ఇప్పుడు మన ఫోటోకి తేడా వచ్చింది, ఎదుగుదల కనబడుతుంది, మార్పులు కనబడుతున్నాయి, శిథిలమైపోతుంది. కానీ మనకిచ్చే ఈ గ్రంథం గొప్ప నిరీక్షణ, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడ్డది నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నది. నిత్యమైన నివాసము మహిమ దేహం మనకుంది, మహిమ రాజ్య ప్రవేశం మనకుంది. అర్థం చేసుకుందాం. తిమోతికి రాసిన 1:10 కొన్ని వాక్య భాగాలు చదవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు చదవాలి. 16:16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండిలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిను నా యందు కనుపర్చినట్లు నేను కనికరింపబడితిని. 17 సకల యుగాలలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడగు దేవునికి ఘనత మహిమ యుగ యుగాలు కలుగునుగాక. ఆయన యుగ యుగాల్లో ఉండే రాజు, అక్షయుడు, అదృశ్యుడు, ఆయన యుగ యుగాలు మహిమ పొందేవాడు. మరి మనకేంటి? 16 నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, ఆయన నమ్మితే అదే అక్షయత, అదే మహిమ, అదే యుగ యుగాలు జీవించే జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కావున ప్రియులరా, తీతుకు రాసిన మొదటి పత్రిక 2 కూడా మనం చదివితే, 2 మొదటి వచనం కూడా చదువుదాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి, నీ భక్తి నీకు తిరిగి నీకేం వాగ్దానం చేస్తుందంటే నిత్యుడగు దేవుని కలుపుకోబోతున్నావు, నిత్యము జీవించబోతున్నావు, మరణాన్ని చూసి భయపడొద్దు, మరణం భయపెడతా ఉంది గాని మరణం మనకు లేదు, మరణం మనకు లేదు, శరీరాన్ని వదులుతున్నావు గాని మహిమా శరీరాన్ని పొందుకుంటున్నాము, తాత్కాలికమైన భూలోకాన్ని వదులుతున్నాము కాని నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాము, మనం సదాకాలముందు దేవుడితో పాటు ఎల్లకాలము ఉండబోతున్నాము, ఎల్లకాలము ఉండబోతున్నాము. ఆ కింద మాటలు ఇలాగే రాస్తాడు, ఆరో లైన్, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని ఇప్పుడు మన ప్రభువైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడ్డ సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలం బయలుపరిచను. ఆ నిత్య జీవాన్ని అబద్ధమాడిన దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు, గ్యారంటీ ఇంకెక్కడ లేదు, ఆయనలోనే గ్యారంటీ మనం చూస్తున్నాం, మన నిరీక్షణ నిత్య జీవం కొరకు. యేసుక్రీస్తు ప్రభు నమ్మకూడద మనం పొందుకునే లాభం నిత్య జీవానికి వారసత్వాన్ని. ఈ గ్రంథం నిత్య జీవాన్ని చూపిస్తుంది. నిత్య జీవ లేఖనాలు యందు మీకు నిత్య జీవం ఉంది. మనం మహిమను పోగొట్టుకున్నాం, దేవుని కృపావరం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని మనం తిరిగి పొందుకుంటున్నాము, అందుకే ఎబ్రీ పత్రికలో ఆయన్ని, ప్రకటన గ్రంథంలో ఆయన్ని ఎట్లా పరిచయం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, యేసుక్రీస్తు భూమి మీద కొంతకాలం జీవించాడు, అదే ఆయన అనుకోవద్దు. ఆయన ఎల్లకాలము ఉండే దేవుడు, ఆది అంతా లేని దేవుడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, అల్ఫయు ఒమేగయు నేనే, ఆది అంతము నేనే అన్నాడు ఫుట్నోట్ లో. దాన్ని ఇంకా వివరిస్తున్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిస్తున్నాడు. ఆద్యాంతరహితుడు, ఎల్లకాలం ఉండువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండువాడు, ఆయన ఎన్నటికీ అంతం కానివాడు. పైవచనాన్ని కూడా గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తున్నాయి. 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పు రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు ఆయన నుండి, ఆయన సింహాసన ఎదుట ఉన్న 7 ఆత్మ నుండి, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. అంత బాగుంది మాట. 4వ వచనంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు. 5వ వచనంలో, మృతుల్లో నుంచి ఆది సంభూతిగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈ గ్రంథం చివరి ముగింపులో మనం చూసే మాటలో మనం తిరిగి దేవుడితో ఉంటున్నాం, సదాకాలం దేవుడితో ఉంటున్నాం. మొదటి తెస్సలోనిక పత్రికలో ఆ మాట మనం చూసి ముందుకెళ్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం,17వ వచనంలో ఆయన వస్తాడు, మనం తీసుకెళ్లిపోతాడు, మనం ఆయనతో పాటు ఉంటున్నాం. 17వ వచనం చివరి మాట, మనం సదాకాలం ప్రభుతో ఉంటాం. అలాగే 16వ వచనంలో, మృతులు సజీవులుగా లెగుస్తారు, ఆయన కలుసుకుంటాం. 17వ వచనం చివరి మాట, సదాకాలము ఆయనతో మనం ఉంటాం, ఆయనతో మనం ఉంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది. మనుషులు దేవుడితో ఉన్నారు. 4వ వచనం 3వ లైన్లో, మరణం ఇక ఉండదు. మరణం ఇక ఉండదు. మరణం లేని జీవితం, నిత్య జీవాన్ని ఆయన మనకి వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని ఎంతకాలం? ఎల్లకాలం ఉంటాం. ఎల్లకాలం ఉంటాం. మళ్ళా జీవవృక్షంలో పాలు పంపుడు పొందుతాం. ఆదిలో, ఆది కాండంలో, ఆది యందు దేవుడు ఉన్నాడు. ప్రారంభ వచ్చిన ఆది యందు ఉన్న ఆ దేవుడు ఆయన స్వరూపంలో మానవుని చేశాడు. మనం నిత్యత్వాన్ని కోల్పోయాం, మరణాన్ని తెచ్చుకున్నాం. ఆ ప్రేమ కలిగిన దేవుడు తిరిగి మరలా నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభును, నిత్య యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం. నేను సూటిగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, నీ భక్తి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లకపోతే, పోగొట్టుకున్న నిత్యత్వాన్ని తిరిగి సంపాదించుకోకపోతే, దేవుడితో యుగ యుగాలు నువ్వు పరలోకంలో ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే కారు వచ్చిందనో, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే బిల్డింగ్ వచ్చిందనో, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే జాబ్ వచ్చిందేమో, అక్కడితో ఆగిపోతే ఇవన్నీ విగ్రహాలు ఆపేస్తాయి. ఇవన్నీ విగ్రహాలు ఆపేస్తాయి. ఇవి ఇవన్నీ ఉన్నా మన ప్రాణం లేకపోతే ఏంటి ఉపయోగం? అంతా సంపాదించుకొని ఆయుష్ లేకపోతే శుద్ధ దండగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు నీకు నాకు చేయబడ్డది నిత్య జీవం అబద్ధమాడిన దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. అన్నిటికంటే విలువైంది ఆయుష్ అయితే, ఆ ఆయుష్ను పొడిగించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎల్ ఒలాం నిత్యుడగు దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆధ్యాంతరహితుడు, మరణం లేనివాడు, భూమి మీద మరణించిన మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచినవాడు, పునరుద్ధానుడు, సింహాసనాసీనుడు, భూలోకాని భూపతులకు అధిపతి, భూలోకానికి విమర్శ చేయడానికి మరలా రాబోతున్నాడు. మన ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన మన కొరకు పరలోకంలో నివాస స్థలాలను, పురాలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు. ప్రధానంగా ఆనిత్యత్వం మనకు ఇవ్వబడింది. మన ఆత్మ నశించిపోదు, మన ఆత్మ ముగింపులోకి వెళ్ళదు. ఈ నరకానికి వెళ్ళినా బ్రతికే ఉంటాము, పరలోకానికి వెళ్ళినా బ్రతికే ఉంటాము. ఆ నిత్యత్వాన్ని భూమి మీద మనం పొందుకోలేము. ఇక్కడ పరిస్థితులు మారిపోయేవి. ఆ నిత్యత్వం కొరకే ఎదురు చూస్తూ జీవిద్దాం. ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన పిల్లలుగా మనం కూడా నిత్యము ఉండబోతా ఉన్నాం. అలాంటి గొప్ప నిరీక్షణలో కొనసాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.